క్షేత్రాధీశ్వరులైనటువంటి సీతారామచంద్ర లక్ష్మణ సహితంగా ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య చరణారవిందములకు ఒకవేళ ఇంతవరకైనా అని అనుకుంటారేమో అన్నట్టుగా మళ్ళా పంచముఖి ఆంజనేయ స్వామి ఆయన ఐదు ముఖాల్లో దేవతలందరూ ఉన్నట్టుగా ఒకటే స్వరూపం ధరించి ఉన్నటువంటి అటువంటి ఆంజనేయ స్వామి వారి దివ్య చరణారవిందములకు అలాగే పార్వతీ సమేతంగా ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి వారి పుత్రుడే కదా గణపతి ప్రథమ పూజితుడు అటువంటి గణేష్ ప్రభుకి సర్వదేవతలకు అలాగే మహాభక్తులందరికీ దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి మధ్యలో సత్సంగాన్ని కలిపి చేసుకుందాం అని ఎన్నాళ్ళ నుంచో మాటలు జరుగుతున్నాయి. కానీ కార్యరూపం మాత్రం ఇన్నాళ్లకు ఆ సేవా భాగ్యాన్ని ఆంజనేయ స్వామి వారు ప్రసాదించారు. ఇక్కడ ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఒకసారి సత్సంగం జరిగినట్టుగా గుర్తున్నాను. ఎందుకంటే మొన్ననే అనుకున్నా ఇటు పక్క వెళ్తున్నాను అని, మా లెనిన్ రాలేదు, సారీ లెనిన్ గారు ఇంట్లో ఉండి సత్సంగం చేస్తున్నట్టుగా గుర్తు. సరే, ఈ కార్యకర్తలైతే ఎప్పటి నుంచో అడగడము, ఇక్కడ చేయాలనుకోవడం జరగడం. ఎందుకనో అటు కార్యకర్తలకి ఇటు కార్యకర్తలకి సంగమం కుదరల, మధ్యలో నన్ను మాత్రం ఇక్కడ తీసుకురాల. ప్రతిదానికి శ్రీ గురుదేవులు ఎప్పుడు అంటూ ఉండేవారు, ఏ సమయానికి ఎక్కడ ఏ విధంగా నడిపించుకోవాలో వాడు ముందరే తెలుసు, ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం ఆగదు, అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాలి. అసలు సత్సంగము అంటే వేరుగా ఎక్కడి నుంచో తెచ్చుకునేటువంటిది మాత్రం కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఎక్కడి నుంచో తెచ్చుకునేవి ఏవేంటి? బట్టలు తెచ్చుకుంటాం, ఏమండి ఆహార పదార్థాలు తెచ్చుకుంటాం, కూరగాయలు తెచ్చుకుంటాం, ఇంకా ఏమైనా గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ వస్తే అక్కడికి నుంచి అవి కూడా తెచ్చుకుంటాం, ఇల్లు కట్టాలంటే దానికి కావాల్సిన పరికరాలు తెచ్చుకుంటాం. సరే, ఇన్ని తెచ్చుకుంటే దీనికి మూలం ఏం కావాలి? ధనాన్ని కూడా తెచ్చుకుంటాం. రెక్కలమ్మో చదివమ్మో తెలివితేటల్ని ఉపయోగించుకునో, బిజినెస్ చేసో, వ్యవసాయం చేసో, ఏదో ఒకటి ధనాన్ని కూడా తెచ్చుకుంటున్నాం. తెచ్చుకుంటున్నాము, ఖర్చు అయిపోతున్నాయి, దానికి మార్పు కూడా వచ్చేస్తున్నాయి, అన్ని మారిపోతున్నాయి. ఈ మనం తెచ్చుకునేవన్నీ మళ్ళా అవి మనం ముట్టుకున్న దగ్గర నుంచి దానికి పరిణామం మార్పు అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. ఇల్లు కట్టుకునేంత వరకు తొందరపడతాం, ఇల్లు కట్టిన తర్వాత బాగుంది అనుకుని ఎన్నాళ్ళు అంటున్నాం? దానికి ఒక గాలి దుమారం వచ్చి దుమ్ము పడితే ఆ పనివాళ్ళు కూడా రాకపోతే ఈ రోజుల్లో అందరికి తెలుస్తుందిగా కష్టం ఏమని. అమెరికాల్లాగా ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా? అమెరికాల్లో అంటే ఇలాంటి దుమ్ములు ఉండవు కాబట్టి సరిపోయింది. మనకొక్క గాలి దుమారం వచ్చి వర్షం పడితే తుడుచుకోవడానికి పెద్దలు దిగి వస్తున్నారు. తుడవకపోతే ఏం చేస్తుంది? కట్టిన ఇల్లు మనని ఎక్కిరిస్తుంది. ఏంటి కట్టినంత తొందర నన్ను కడిగేటప్పుడు తుడిచేటప్పుడు నీకు రావటం లేదే అంటుంది. మరెక్కడుందండి పోని? బంగారం పర్మనెంట్ గా ఉంటుంది అనుకుంటామా? అది పెట్టుకున్న దగ్గర నుంచి అది విరగడమో, రాయి ఓడడమో, పెట్టుకుని బజార్లోకి వెళ్తే ఎవరైనా కొట్టేస్తారని అవన్నీ ఏమో వస్తున్నాయి. బ్యాంకుల్లో మళ్ళా లాకర్కి డబ్బులు పెట్టుకుని మనం డబ్బులు పెట్టుకుని మన నగలు తీసుకెళ్లి అందులో దాస్తున్నారు. ఏమండి మరి, మనం ఇంత ప్రేమగా చేయించుకున్నాం కదా, మనం అన్ని పెట్టుకు తిరగవచ్చు కదా. పోని పెట్టుకుందామన్నా ఎలా ఉంటుంది, భరించే శక్తి మన దగ్గర లేదు. ఈ వేసవకాలంలో వర్షాలు పడాల్సినటువంటి సమయంలో కూడా ఇంత అపర వేసవకాలంలాగా ఇలా ఉక్కపోస్తూ ఉంటే, ఎండల్లో తిరుగుతూ ఉంటే పైనుంచి కింద దాకా తొడుగేసుకుంటామా బంగారపు తొడుగు? ఆ దేవుడు కాబట్టి సరిపోయింది. ఆ దేవుడు కాబట్టి పాపం మనం ఎలా అంటే అలా భరిస్తూ ఉంటాడు. తొడుగు వేసినా ఏమి చేసినా ముచ్చటగా బట్ట కట్టినా మనం నలిపి కడితే చెప్పలేం కాని నువ్వెలా కడితే అలా ముచ్చటగా అట్టే పెట్టుకుంటాడు. ఏమండి అంత కుదురు ఎవరికన్నా ఉందా? అందుకని ఆయన్ని దేవుడు అన్నాడు. మనమే ఉన్నాడు, కదలినవాడు దేవుడు, కదిలేవాడు జీవుడు అన్నాడు. ఈ జీవితం అనేటువంటిది మనస్సుతో కూడి రెపరెపలాడుతూ మనం పడరాని బాధ లేదు అందుకోవాలనేటువంటి ఆశ మాత్రం మిగిలిపోతుంది. దేన్ని అందుకోవాలనుకుంటున్నాం మనం? ప్రపంచంలో సంపాదించిందంతా ఉండిపోవాలి అనుకుంటున్నాం. ఆ సంపాదన అంతా ఉండిపోతుందా? ఉంటే మాత్రం అది ఉండనిస్తారా? ఎవడో ఒకడొస్తాడు ఒకనొక కాలంలో చెటుక్కున పుట్టుకొస్తాడు బయటికి, వాడి వ్యాధి రూపంలోనో వాడి చదువు రూపంలోనో లేకపోతే వాడి వ్యసనాల రూపంలోనో ఒక్కసారిగా తీసుకెళ్లి, నాన్న నీకు బుద్ధి లేక దాచావు ఇంత డబ్బు, నాకే నేను ఖర్చు పెట్టి చూపిస్తానంటాడు ఒక్కసారి మంగళహారతి వాడి. ప్రపంచంలో ఎన్ని జరగట్లా ఇవన్నీ, వీటన్నిటి వలన ఎంతంత బాధలు పడుతున్నాం మనం. అందరూ బాధలు పడుతుంటే వింటుంటాం కదా, మేము కూడా వింటుంటాం కదా, అయ్యో అయ్యో పాపం అనుకుంటాం. ఆయా సమయాల్లో వాళ్ళని కాస్త ఓపిక ధైర్యం చెప్పడానికి కూడా ఎవరి మాటలు అవసరం అవుతున్నాయి అంటే, సత్య స్వరూపుడైనటువంటి భగవంతుని గురించి మాట్లాడుకుంటేనే కాస్త మనస్సుకి ఆవేదన. అందుకని ఇలాగా వెతుక్కుని వచ్చేవన్నీ కూడా పోయేవి, ఖర్చు అయ్యేవి, మార్పు చెందేవి అయి ఉన్నాయి. కానీ మార్పు చెందనిది ఒకటే ఒక్కటి ఉన్నది, దాన్ని మనమేమనుకున్నాము, దాన్ని గుర్తించే గుర్తింపుని ఏమన్నాం ఇక్కడ, సంగమం కలయిక. ఆ కలయిక ఏ సంగము? సత్సంగము అన్నాం. అంటే భగవంతుని గురించి మాట్లాడుకుంటున్నాం, భగవంతుని యొక్క భక్తుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ భగవద్ భక్తి అనేటువంటిది మన జీవితంలో ఎలాగా మనం దాన్ని సుస్థిరం చేసుకోవాలో దాని గురించి విచారణ చేసుకుంటున్నాం. ఏమండి భక్తి అంటే చాలా మంది పూజలే అనుకుంటారు. భగవంతుని ముందర మనం ఆయన యొక్క అనుగ్రహానికి పరిపూర్ణత మనం అనుగ్రహాన్ని పొందాలి అంటే మన నిత్య జీవితంలో చేసే కార్యక్రమాలలో వాటిని గురించిన ఆలోచన శైలిలో మార్పు రావాలి. అంతేగాని పూలన్నీ బజార్లో ఉన్న పూలన్నీ తెచ్చి పళ్ళన్నీ తెచ్చి దేవుడా నీకు నైవేద్యం పెడతా నా కోరిక తీర్చేయంటే అంతటితో మాత్రమే ఊరుకోడు. మనస్సులో కూడా మన ఆలోచన సరళిని మార్పు తెచ్చుకోవాలి, రాగద్వేషాలు లేకుండా చేసుకోవాలి, అహంకార మమకారాలు లేకుండా చేసుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటివి లేకుండా చేసుకోవాలి. దుర్జన సాంగత్యానికి వెళ్ళకూడదు. దుర్జన సాంగత్యం అంటే ఏంటి? వ్యసనాలకి లోబడినటువంటి వారి చెంతకో, లేకపోతే స్వార్థపరత్వంతో కూడి ఉన్నటువంటి వారి చెంతకో, రాగద్వేషాలతో కూడి ఉన్నటువంటి వారి చెంతకో వెళితే ఏమవుతుంది? దేని పక్కకెళ్తే ఆ వాసన అప్పుతుంది. దేని పక్కకెళ్తే ఆ వాసన? తలలో మల్లెపూలు, మల్లెపూల సమయంలో ఎందుకండి పెట్టుకోకుండా ఉండం మనం? మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటున్నాం? జుట్టుకి ఏ వాసన లేదు, మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటున్నావు? మల్లెపూల వాసన సువాసన అప్పుతుందండి. అంటే మేము కనకాంబరాలు కూడా పెట్టుకుంటున్నామండి అంటారు మీరు కదా. మల్లెపూల మల్లెపూలకి మీరు చోటిచ్చినంత కనకాంబరాలకు ఇస్తారేమో చూడండి, ఎవరు. కాకపోతే తెల్లటి మల్లెపూల మధ్యలో కొంచెం కనకాంబరం వేస్తే బాగుంటుంది అనుకోవచ్చు. కానీ సువాసన కోసం మనం రేపరేపలాడుతూ ఉంటాం. మన మనస్సు కూడా వాసన సహితమయ్యి మనకి జన్మం తీసుకొచ్చి, సూక్ష్మ దేహంతో కూడినటువంటి మనస్సు వాసన సహితమయ్యి ఈ జన్మకి రావటమే కాకుండా ఇప్పటికి కూడా మనకి అదే మనస్సు హింసిస్తోంది. ఇప్పుడు దాకా మా గురు సోదరులు చెప్పారు కదా, అటువంటి మనస్సును ఏం చేయాలి, మంచి వైపుకి మళ్లించాలి. మంచి వైపుకి మళ్లించాలంటే మంచి మంచి మాటలన్నీ వినడం నేర్చుకుంటే అప్పుడు మన మనస్సు మెల్లగా ఏ ఒకనొకనాడైనా వారంత మంచి మాటలు చెప్పారు కదా, ఒక్కసారి హనుమాన్ చాలీసా కవితలో ఉంటుంది అంటారు. ఇప్పుడు పిల్లలకి హనుమంతుడి భక్తి చాలా మెండు, చాలా వరకు సూప్రమేయలు ఇవన్నీ చూస్తున్నారేమో టీవీల్లో రకరకాలుగా వస్తున్నాయట. ఏంటి అదే డాబా మించి ఉరకడం, లేకపోతే ఒక డాబా ఒక ఇంటి మించి పోయి ఇంటి మీదకి వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఒక అవ్యక్తమైనటువంటి శక్తి చేత అక్కడ కొన్ని పనులు చేసేయడం. చాలా మంది పిల్లలు అది నేర్చి వీళ్ళు కూడా ఉరుకుదా అని ఉరకపోయారు. చేతులు కాళ్ళు విరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఆ టీవీలో సూప్రమాన్ చూడబట్టి అలా అబ్బిల్. అదే హనుమంతుడిని చూస్తే ఆ హనుమంతుడి వెనుక ఒక దివ్యమైనటువంటి శక్తి ఉన్నది, ఆ హనుమంతుడు చూపించేటువంటి మార్గం ఉన్నది. అది ముందర తల్లిదండ్రులు నేర్చుకోవాలి, తల్లిదండ్రుల ముందర అది గుర్తించాలి. గుర్తించి తల్లిదండ్రులు ఆ రాముడి యొక్క ఆ భక్తిని సీతారాములు ఎందు ఆ భక్తి ఎలా మెండుగా ఉన్నదో ఆంజనేయ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారిని చూసేసరికి భక్తే మనకి ఏమయ్యా నాకు అనిపిస్తుంది ఆంజనేయ స్వామి వారిని చూడగండి ఏమయ్యా నీకున్న భక్తిలో కొంచెం ఆకరణ కొంచెమన్నా మాకు కలిగేట్టు చేయ, కొంచెం చోటు చేసుకుంటే చాలు. ఎందుకంటే మా గురుదేవులు అంటుండేవారు, ఒక్క అడుగు నువ్వు ఇవయ్యా భగవంతుడి వైపు సత్యమ తొమ్మిది అడుగులు ఆయన వేసుకొస్తాడు నీ దగ్గర, ఒక్క అడుగు నువ్వు కూడా వెయ్యవు, పోని వెయ్యని వాడు ఉన్న చోట్ల కూర్చుంటావా, కూర్చోవు. విషయాదులకో తిండి వ్యాపారాలకో వ్యవహారాలకో పరుగు పెడుతున్నాం. పడుగు పెడితే భగవంతుడా దోషం అక్కడా, భగవంతుడి దోషం అవ్వదు కదా, అదెవరి దోషం, మానవుని దోషం. మంచి మాటల్ని వినకపోవటమే దోషమై కూర్చుంది. అది ఆంజనేయ స్వామిని చూసేసరికి ఏమవుతుంది మనకి, వెంటనే దేవుడంటే దేవుడే గొప్ప దేవుడు, కానీ ఆ దేవుడిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించి ఆనందించి ఇప్పుడు ఇంతమంది భక్తుల్ని ఆనందింపజేస్తున్నాడు అంటే అదెవరు అంటే ఆంజనేయ స్వామి. మన పిల్లలకి బాగా నేర్పచ్చు ఆంజనేయ స్వామి. చాలా మంది నేను కూడా చూశాను, ఇంకా ఏ దేవుళ్ళ బట్టి గురించి చెప్పినా కూడా వాళ్ళు చరిత్రలాగా వింటున్నారు, కానీ ఇంటర్నేషనల్ పిల్లలు కూడా అదే ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పి మన ఒక దివ్యమైనటువంటి వాళ్ళకు కూడా కొంచెం అనుష్ఠానం ముందర మనం ఆచరించాలి, మనం అనుష్ఠానం చేసుకోవాలి, పిల్లలకు కూడా చిన్న మంతపాడు కూర్చోబెట్టుకుని ఇవ్వాలి. ఇస్తే వాళ్ళలో కూడా చైతన్యం చక్కగా పుంజుకుంటున్నారు. ఆ చైతన్యం అనేటువంటి దాన్ని గుర్తించడానికి ఒక శక్తి పుంజుకుంటుంది వాళ్లలో. ఎందుకని చదువుల్లో మేధాశక్తి, వ్యసనాల పాలు అవ్వకుండా ఆంజనేయ స్వామి వ్యసనాల వైపుకు వెళ్లలేదు. ఎవరైనా రమ్మని వస్తేనే ఆడుకున్నామన్నా వెళ్లలేదు. ఆయన ఆడిన ప్రతి ఆట జగదోద్ధారణ కోసమై వినియోగపడింది. అంటే మన పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారు అప్పుడు, మనం చేసింది పెద్దల మన్ననలు పొందేట్టుగా ఉండాలి, కానీ ఓన్లీ వ్యసనాలు నేర్పేటువంటి ఫ్రెండ్స్ కోసం మనం ఏమీ చెయ్యక్కర్లేదు, వ్యసనాల వైపుకు వెళ్ళక్కర్లేదు. మరి ఇంకా ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు, ఆయన సర్వకాల సర్వావస్థలయందు రామనామాన్ని అనుక్షణము చక్కగా ఉచ్చారణ చేస్తూ రామ్ అనేసరికి 33 కోట్ల రోమాలు కూడా రామ్ 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 అని ప్రతిధ్వనించాయి అని చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రతిధ్వనిస్తున్నాయి, రామ్ రామ్ అంటే రామనామం ప్రతిధ్వనిస్తుందా, మన రోమాలు అవుతున్నాయా, ఏమవుతున్నాయి, రోమాంచితం అవుతోందా దేహం, మరి ఎందుకు అవ్వటల్లే, ఒక బా జిలేబీ తలుచుకుంటే అవుతుందేమో, జిలేబీయే ప్రసాద్ మంచి వేడి వేడి జిలేబీ తలుచుకుంటే అవుతుంది, లేకపోతే మంచి గుబలి గుబాలు ఇస్తున్నటువంటి ఒక పాయసం తలుచుకుంటే అవుతుంది, ఒక లడ్డు లేకపోతే ఇప్పటి కాలంలో కొత్త కొత్తవి పెట్టాలి కదా, ఏవో కొత్తవి విచిత్రమైనవి ఏవైనా మనం తింటూ ఉన్నటువంటి దాని నుంచి వస్తోందే తప్ప మనం తిననేది వేరే పదార్థం నుంచి మాత్రం ఏది పై నుంచి దిగి రావట్లే, దేవతల అమృతం నుంచి ఏం రావట్లే, అదే గోధుమ పిండి అదే మైదా పిండి చెయ్యి తయారు చేసిన. మళ్ళా వచ్చి నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే పూర్వం వాళ్ళు మన వాళ్ళందరూ తిన్న బూర్లు గారుల నుంచి వెనక్కి వెళ్లి దాని మొలకలు తినంటరా నీకు ఆరోగ్యం వస్తున్నాడు. పూర్వం అది లేదు ఇది లేదు, కష్టపడిన అవసరం లేదు, మొలకలకి వెళ్ళని అవసరం లేదు పూర్వం వాడు. ఇప్పుడు వెదివేషాలేసి కాలాన్ని అతిక్రమించి ఈ కాలం ఆ కాలం అనకుండా సమయాన్ని అతిక్రమించి జిహ్వా చాపల్యంతో ఫాస్ట్ ఫుడ్ కి వెళ్తున్నారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ని తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆ మొలకలు తినండి, లేకపోతే కేవలం కూరలు తినండి, లేక అన్నం తినొద్దు, ఇవన్నీ చెప్తుంటే మనం ఏంటో వినేస్తున్నాం. పూర్వం వాళ్ళంతా అన్నం తింటే బలంగా ఉన్నారా, కూరలు తింటే బలంగా ఉన్నారా? ఏమండి, ప్రతిదీ కూడా మితంగా ఎంతవరకు ఉంటే మంచిదో అంతవరకు మనం తీసుకుంటూ ఉంటే ఆహారం ఆచరణ పద్ధతులు మన నడక నడవడి అంతా కూడా ఏ ఏ సమయానికి ఏదైతే కావాలో అది మనం తీసుకుంటూ ఉంటే అదే ఒక శక్తి మనలో దానికి మధ్యలో ఉన్నవాడిని గుర్తించాలి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కేవలము వాటి మీదే దృష్టి లేకుండా ఒక శక్తి ఉన్నది, ఒక పవర్ మన అందరి మధ్యలో ఉన్నది. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ పవర్ని మనం అన్వేషించాం. అటువంటి ఆ శక్తికి రూపం ఎవరు అంటే ఆంజనేయ స్వామి. దేని వల్ల పొందాడు అంటే తాను ఆశ్రయించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు ద్వారా. ఆంజనేయ స్వామి వారికి గురువు ఎవరు అంటే సీతమ్మ రామచంద్ర ప్రభువే. అందుకనే సీతారామాంజనేయంలో అమ్మ ఏం చెప్తుంది, గురు పదాం భోజముల్ గులువక కల్గునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ గురుపాద తీర్థం గోలక కల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదం గుగునకున్న కల్గునే ప్రతి లేని చిత్తో పరతి సుఖంబు గురు తత్వమాత్మ కనుగొనకున్న కల్గునే నిరతిశయం వైన పరమ పదము అట్లుగా ఉన విద్యార్థి అయిన యోగి వినయ భయ భక్తులదలోన పెంగునంగా అలా చతుర్విధ శుశ్రూషలాచరి ఆచరించుకొను అని శంభు గురువుల గొలసునగా అనగా అట్ల అక్కడ సంబోధనే చూడండి. అనగా సీతమ్మ తల్లి చెప్తోంది ఆంజనేయ స్వామి వారికి ఏమని సంబోధించింది అక్కడ అనగా అమ్మ ముందరే ముద్ర వేసింది. ఆశ్రయించిన హనుమంతుని యొక్క ఆ పరిపక్వత చూడండి. పాపరహితుడా అని పిలుస్తున్నాడు. అఘము అంటే పాపం. అనగా ఓ పాపరహితుడా, పాపము లేనివాడా, పాపమును హరింపజేసుకున్నటువంటి వాడా అని స్వామి వారి అమ్మ చెబుతోంది. ఎవరి గురించి? అయ్య గురించి చెప్తోంది. అయ్యలో అమ్మ ఎక్కడ ఉన్నది? ఎంత అనుకున్నా ఒకటి కాలేకపోతున్నారు మానవుల్లో భార్యాభర్తలు. కానీ దేవతల్లో భార్యాభర్తలు ఏకం కావటం లేదా? సీతమ్మని పట్టుకుంటే రామదాసు రావు చెప్పమ్మా, రాముడి దయ కావాలంటే సీతమ్మ చెప్పవమ్మా అంటాడు. అమ్మ నువ్వు చెప్పవే, మన పిల్లలు కూడా అంటారు అమ్మ నువ్వు చెప్పవే నాన్నకి, నాన్న మరీ నా మాట వింటలేదు అంటే వంటింట్లోకి వెళ్లి ఆ అమ్మని కక్కబడితే ఏది వీధిలో ఉన్న నాన్నగారితో అవ్వాల్సిన పని కాస్త తొందరగా పూర్తయిపోతుంది. మరి ఇక్కడ కూడా మనం ధరించాలంటే ఏం చేయాలి? ప్రకృతిని ప్రతిమాలుకుని మన మనస్సు ప్రకృతి స్వరూపం గనక మన మనస్సుని రైట్ రూట్ లో పెట్టుకోవాలి. రైట్ రూట్ లో పెట్టుకుంటే ఏమవుతుంది? అక్కడ వెంటనే ఆ మనస్సు మెల్లగా దువ్వగా దువ్వగా, అది ఒక చంటిపిల్ల లాంటిది మనస్సు. గబగబా కూర్చోవాలంటే రాదు. భగవంతుడి వైపు మళ్లించాలి అంటే మనం చేసే వృత్తి వ్యవహార వ్యాపారాలు మన చుట్టూ చేసేటువంటి పనుల్లో మనం ఎట్లాగా మంచి స్వభావం కలిగి సద్భావన చేత ప్రతి పనిని మనం ఆచరించినట్లయితే ఆ మంచి పనిలో ఎవరున్నారు? మంచివాడున్నాడు. ఎవరినండి మంచివాడు అంటారు? చిన్నప్పుడు రాముడు మంచి బాలుడు, అవునా? రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అనుకుంటే అయిపోతుందా? అవ్వదు. రాముడు మంచి బాలుడు అని అన్నాం కాబట్టి మనం కూడా మంచివాళ్ళం అయిపోవాలి. అందుకని మన మనస్సు మంచి పనులకి, అందరూ అన్ని చేయొచ్చు పనులు, కానీ క్రోధావేశంతో కాని, అహంకార పూరితంతో కాని, రాగద్వేషాలతో కాని ఎవరికన్నా పని చేయాలంటే, హెల్ప్ చేయాలంటే ఓపిక లేదంటాం. అదే మన ఇంట్లో పని చేయాలంటే చూడండి ఎంత ఓపిక వచ్చేస్తుందో. ఉరికి మరీ పరిగెత్తుకెళ్తుంటాం మన పని మనకు వస్తే. అది ఎట్లాగైతే చేస్తామో అందరికీ సహాయపడడానికి, ధర్మపరమైనటువంటి సేవ చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకని? రాముడు ముందుకొచ్చాడు. రాముడు అన్ని కష్టాలు పడ్డాడని మనం రామాయణంలో వింటాం. ఎందుకు రాముడు కష్టాలు ఎందుకు పడ్డాడు? అంతమంది తపస్సంపన్నులను ఉద్ధరించడానికి పడ్డాడు. లేకపోతే ఆ రోజే పట్టాభిషేకం అయిపోయింది రామచంద్ర ప్రభు. అనుకున్న సమయానికి పెట్టినవాడు ముహూర్తం పెట్టింది వశిష్ఠ మహర్షి వారు. ముహూర్తం పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన అంత గొప్పవాడు, ఆయన పెట్టిన ముహూర్తానికి ఎప్పుడు. కాని రాముడు కేవలము ఆరాధ్యానికి మాత్రమే అభిషిక్తు అవ్వడం అటువంటి ఉద్దేశంతో పెట్టల వశిష్ఠ మహర్షి వారు. ఇప్పుడు దశరథ మహారాజు వారు అనుకున్నటువంటి పట్టాభిషేకం ఎంతవరకు? అయోధ్య అంతవరకే. అది దశరథుడికి మాత్రమే, దశరథుడు అనుకున్నటువంటి విషయం, ప్రజలందరూ కూడా ఆశించిన విషయం. ఏది? రాముడు అయోధ్యకు మాత్రమే రాజవుతాడు అని, రాజ్యాభిషిక్తుడు అవుతాడు. కాని వశిష్ఠ మహర్షి కాలం ఎరిగిన వారు, కాలజ్ఞాన సంపదులై కాబట్టి రాముడు అయోధ్యకు మాత్రమే రాజు కాదు, అయోధ్యకు మాత్రమే రాజు అయితే ఇప్పుడు మనందరికీ రాజెత్తికి అవుతాడు. అందుకని వరల్డ్ మొత్తానికి రాజయ్యాడు. రాముడు, రాముడిని పూజించిన వాడెవరు? రాముడు నచ్చినటువంటి పాట ఇది కాదనేటువంటి వారెవరు? అందుకని నరుని రూపం వ్యక్తి, నరుడు ఎలా ఆచరించాలో చేసి చూపించిన వాడు శ్రీరామచంద్ర. అందుకని వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి ముహూర్తము అడవికెందుకు పంపించారు అంటే అది ప్రజల దృష్టిలో అడవి అయింది కానీ పరమాత్మల దృష్టిలో లోక కళ్యాణం కోసరం పెట్టినటువంటి ముహూర్తమైనది. కాబట్టి ఆయన అంతకు ముందు ఇది ఇది అయోధ్యలో ఉన్నంతసేపు ఇక్కడికి మాత్రమే రాజు కట్టుబడితే ఇంకా వెళ్లి అక్కడక్కడ ఉన్నటువంటి అనేక మంది రాక్షస సంహారం చేయటం జరిగే కాదేమో. అందుకని శ్రీరామచంద్ర ప్రభుకి ఆ రోజు నుంచి లోక కళ్యాణానికి ముహూర్తం పెట్టాడు ఆయన. ఎవరు? వశిష్ఠ మహర్షి వారు. ఆ విషయంలో శ్రీరామచంద్ర ప్రభు ఎట్లా ఉన్నారయ్యా అంటే ఇక్కడ రాజ్యాభిషిక్తులు అవడానికి ఎంత ఆనందంగా ఉన్నాడో అడవికి వెళ్ళడానికి కూడా అదే ఆనందంగా పయనం చేశాడు. అడవికి వెళ్ళడానికి కూడా అదే విధంగా పయనం చేశాడు. ఆయన శ్రీరామచంద్ర ప్రభు వెళుతూ ఉంటే దశరథుడు వెనకబెట్టాడు, రామ ఆగు, రామ రామ ఆగు, రామచంద్ర రామభద్ర ఆగవయ్యా, వెళ్ళబోకు నేను భరించలేను, ఇంకా నా ప్రాణాలు నిలబడవు నువ్వు వెళితే ఉండవయ్యా అని వెనకబడితే ఆయన రథసారథి ఆపుతానన్నట్ట. శ్రీరామచంద్ర మహారాజు గారు వస్తున్నారు ఆపమంటున్నారు అని ఆపుపోతున్నాడు. శ్రీరామచంద్ర భవనట ఆపడానికి సమయం కాదు, పదం ముందు ఎందుకంటే ఆపితే ఇక్కడ ఇక్ష్వాకు వంశం మాటబోతుంది, ఆపితే మమకారం వస్తుంది, దశరథుడు ఉండమని ఇంకా పట్టుబడతాడు, ఇంకా ఉండమని పట్టుబడతాడు. పట్టుబట్టిన తర్వాత ఏ మాత్రం వెనక అందవేసినా అక్కడేమైపోతుంది? ఇక్ష్వాకుల మాట, ఇక్ష్వాకు వంశం వారి మాట నిలవడం మా గురుదేవులు అంటున్నారు. అసలే ఇక్ష్వాకు వంశం మాది, మాట అన్న తర్వాత వెనుదిరిగేది లేదు అంటుంటారు మీ గురుదేవులు కూడా. మరి చూడు అటువంటి రామచంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు మన ఆంజనేయ శివాంశ సంభూతుడు. మన స్థానం కూడా అట్లాగే ఇచ్చారు, ఇటు ఆంజనేయ స్వామి ఇటు శివుడు, శివాంశ సంభూతుడు ఆంజనేయ స్వామి. శివుని అంశ చేత అంజనీ మాతకు జన్మించినటువంటి వాడు. అందుకని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు కూడా రామానడం తేలిక, హనుమంతుని ధ్యానించడం తేలిక. అటువంటి నాకు మా గురు సోదరులు చెప్పినట్టుగా వాయు సంభూతమైనటువంటి మనస్సును కూడా మనం అదుపు చేసుకోవటం కూడా భక్తి ద్వారా చాలా తేలిక. అటువంటి మనస్సుతో కూడినటువంటి వాడు మానవుడు గనక ఈ మనస్సుని కూడా ఈ బుద్ధిని కూడా ఈ జగత్తుని కూడా వెనక ఉండి నడిపించేటువంటిది ఏది? ఆత్మ. ఒక దివ్యమైనటువంటి చైతన్యము శక్తి. అటువంటి చైతన్యమైనటువంటిది సత్యమై ఉన్నది, మారినటువంటిది. అటువంటి మారినటువంటిది సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా, ఉన్నటువంటి విషయాన్ని మననం చేసుకుంటున్నామా? ఆలోచన సత్యంగా తెచ్చుకోవట్లే, అందరం కలిసి కూర్చుని సత్యం గురించి చర్చించుకుంటున్నాం. ఎందుకని? మననం చేసుకుంటున్నాం, మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. సత్యంలోనే ఉన్నది జగత్తంతా. ఈ జగత్తంతా సత్యంలో చాలా కొంచెమై ఉన్నది. సత్యం అనంతంగా వ్యాపకమై ఉన్నది. సత్యం అనేటువంటిది ఒక పవర్, శక్తి అది. అటువంటి సత్యమే మనకి ఇంత చోటు ఇచ్చింది, సత్యమే మనకి జీవితం ఇచ్చింది, సత్యమే మనం ఇక్కడ కూర్చునేట్టు చేసింది. సత్యమే మనలో లేకపోతే మనమే లేదు పోయారు అంట. ప్రాణం ఏదై ఉన్నది? సత్యాన్ని ఆశ్రయించి ఉన్నది. దేహం ఏదై ఉన్నది? లోపలున్న చైతన్యాన్ని, ప్రాణాన్ని ఆశ్రయించి ఉన్నది. అందుకని అటువంటి సత్సంగాన్ని మనం గుర్తించడానికి తజికు సంగ సత్సంగ బైట్ హరి చరచాసుని సత్సంగ బైఠ నిత్ హరి చరచాసుని తజికు సంగ సత్సంగ బైఠ నిత్ హరి చరచాసుని సత్సంగ బైఠ నిత్ హరి చరచాసుని హరి చరచాసుని నామ రస పీర మనోవా రామ నామ రస పీయ రామ రస పీయ మన రామ నామ రామ నామ రస పీయ మనవా రామ నామ రస పీయ రామ నామ రస పీయ మనవా రామ నామ రస పీయ కామ క్రోధ మద లోభ మోహ కో சர்வகால சர்வ அவஸ்தல எந்து நிரந்தரமும் சத்சங்கு பைத்து தஜி குசங்கு குசங்கான விழிச்சு பெட்டாள் குசங்கம் அண்டே துர்ஜன சாங்கத்தியான விழிச்சு பெட்டாள் கபுரு சாலா உண்டே மன குண்டல மீத மனம் செய்யேசுக்குனி ఈ రోజు ఎన్ని మనకి కావలసిన పనులు చేసుకున్నాము అంటే మనకి అక్కర్లేనటువంటి కబుర్లు చాలా చెప్తాం, చాలా వింటాం, చాలా ఇంట్లో అందరింట్లో పెట్టుంటుందిగా టీవీ, అక్కర్లేని బోళ్ళని చూస్తాం. అవన్నీ కావలసి వస్తున్నాయా? అవన్నీ ఎంతవరకు అవసరం అవుతున్నాయి మనకి? మనకు అవసరమయ్యేటువంటి వాటిని ఎన్నిటిని మనం చేర తీసుకుంటున్నాం? అంటే ధనం ధనమిదం ధనం మూలమిదం జగత్, జగత్తుకి ధనం మూలమై ఉండొచ్చు కాని ధనం కంటే గొప్పది మన జీవితం. ఈ జీవితం అంటూ ఉంటే ధనాన్ని కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది. ఉన్న పలాన వెళ్ళిపోతే ధనం మాత్రం ఏం చేస్తుంది? పెద్ద పెద్ద వాళ్ళందరూ లక్షలు కోట్లు ఏదో స్విస్ బ్యాంకులతో సహా ఎక్కడెక్కడో నింపి నింపి ఉన్న పలాన వెళ్ళిపోతుంది స్థలం. అది ఎవరి పాలు అవుతుంది? ఒక మహానుభావుడు చెప్పాడు, నువ్వేదైతే నువ్వు బ్రతుకున్నగా నీకు తెలిసి నువ్వు దానం చేసుకుంటావో అదే నీకు మిగిలేదు, ఏదైతే నువ్వు దాచి పెడతావో దాని మీద వాటి వదులుకో. ఎవరికి పోతుందో తెలియదు, ఎవరికి పోతుందో తెలియదు. హ్యాండ్ బ్యాగ్ లో గబగబా 1,000 రూపాయలు వేసి బయటికి వెళ్ళామంటే అది మనమే ఖర్చు పెట్టుకుంటానే ఉంది, వెనక నుంచి కోసేసి తీసేసుకో. మెల్లో పెట్టుకుని వెళ్తే ఏమవుతుంది? మనకి తెలియకుండానే కట్టింగ్లు అయిపోతున్నాయి. మరి ఏది మనదిగా మిగిలేది? పోనీ ఇంతదాకా వచ్చాం కదా, ఇవన్నీ ఎవరి కోసం? నాది 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 అని మనం కొట్టుకుంటున్నామే. ఈ నాది నాది అనబడేటువంటి దృశ్య ప్రపంచంలో మనం నాదిగా దాచుకోవడానికి కారణమైన ఇది నాది ముందర అనుకుంటున్నామే. ఇది మాత్రం ఏమవుతోంది? ఎంతమందిని చూస్తున్నాం మనం? నాది 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 అని దీని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ నాది ఏమైపోతోంది? అందరి చేతితో తగలబెట్టబోతుంది. ఏమండి అందులో సొంత కొడుకే మనకి నిప్పు పెట్టాలి. మళ్ళా మన నిప్పు ఎవరు పెట్టాలి? కొడుక్కి జీవితం ఇస్తే తర్వాత కోరిక ఏమిటి? నాయన నువ్వేదో చాలా గొప్పవాడు వెయ్యి, నన్ను ఆఖరి శ్వాస వరకు నన్నేదో చూసి నన్ను బాగా ఎది నాకు అండగా నిలబడి ఆఖరి నా నెత్తికి కొరువు పెడతావు అనుకున్నాను రా, నువ్వింత న్యాయం చేస్తావని పోలేదు. మరి ఏది మిగిలేదు మనక? నేననుకునే ఈ దేహం కూడా మనది కాకుండా ఉండిపోతుంది. మరి ఇప్పుడు ఇందులో ఏది 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 నీది అంటే నీది అనుకునేది ఒక్కటే ఉంది. ఏది? దైవత్వం అనేది, భగవన్ నామం అనేటువంటిది. మనం ఎంత రమత పెట్టినా ఖర్చు లేనటువంటి దొంగలు దొంగిలింపబడినటువంటిది. ఖరిచేనై చోరున లేవే
దిన దిన బఢత సవాయో వాయోజీ మైనే దిన దిన బఢత సవాయో వాయోజీ మైనే రామ రతన ధన పాయో.
తెలిసి తెలియని అవివేకం చేత దేవుళ్ళు కూడా పాపం పలకటం లేదు కానీ దెబ్బలాటలు పెట్టేంత గొప్పవాళ్ళు మానవులు. ఏమండి మీరు రామనామం అండి మీరు తీసుకుంది, అందుకనేనండి మీరు ఇంత కిందకున్నారు. మేము శివుడు నామం అండి అంటారు కొంతమంది. దేవుడు దెబ్బలాడుకోవాలి పాపం వాళ్ళు మాత్రం ఇలాంటి వాళ్ళకి పలకరం. అండి శివుడు వేరు రాముడు వేరు కాదు. ఇక్కడ శివుడు రాముడిని ధ్యానం చేస్తూ ఉంటే రాముడు శివుడిని ధ్యానం చేస్తూ ఇద్దరి ధ్యానానికి మూలమైనటువంటిది ఒకటే. నీకెవరైతే సత్యమైనటువంటి మార్గాన్ని గుర్తింప చేస్తారో తెలిసేట్లు చేస్తారో అటువంటి సద్గురులు మాత్రమే నిన్ను తరింపచేయగలరు. అందువల్ల ఇటువంటి జగన్ ఈ జగత్తులో ఉండి ఈ నాటకంలో మనం కూడా పావులుగా ఉండి ఇదే సత్యం అనుకుని మన జీవితాన్ని ఏం చేస్తున్నాము? ఏమన్నాను ఇందాక, ధనం కంటే కూడా గొప్పది మన జీవితం. ఎన్ని లక్షల కోట్లుంటే మాత్రం అనుభవించే యోగ్యత ఉండాలి. పోయిన తర్వాత వాళ్ళు చేసేదేంటి? తర్వాత వాళ్ళు ముళ్ళు పెట్టుకోవడమే. ఇంకా ఎత్తుక్కుంటారు. చచ్చిపోయిన వాడు బయట పడిపోగా లోపలికి వెళ్ళి బీరు వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఏ కాగితాలు ఎక్కడున్నాయో చూసుకోండి. ఇప్పుడు ఇంటికి పోయిన వాడి మీద ప్రేమ లేకపోతే రాసిన కాగితాల మీద ప్రేమ? ఏమండి మనని ప్రేమిస్తున్నారా లేకపోతే మన దగ్గర ఆస్తిపాస్తుల్ని ప్రేమిస్తున్నారా? మనకెంతవరకు ఉపయోగపడుతుంది జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు అంటే జీరో, పెద్ద జీరో. మనకు ఉపయోగపడేటువంటిది ఏది అంటే
తజికు సంగ్ సత్సంగ్ బైఠ నిత్.
సత్సంగంలో బయట ఉన్నాం, కూర్చున్నాం బయట బయటథ మనం కూర్చుని ఉన్నాం. ఏం చేసుకుంటున్నాం?
అది చర్చ చేసుకుంటాం.
శివాంశ సంభూతుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి నిరంతర రామనామాన్ని తెలియచేస్తూ రామనామంలో ఉన్నటువంటి సత్యత్వాన్ని మనకి గుర్తింపజేస్తున్నాడు. ఎంత ఉన్నదండి అక్కడ హరిహరులకు భేదమా? భేదం లేదు. భేద దృష్టి ఎక్కడ వస్తుంది? ఎవరి మనసుకి వాళ్ళకే భేద దృష్టి పెట్టుకుని జగత్తులో కూడా భేద దృష్టితోనే మసులుతున్నారు. దాన్ని ఏమన్నారు? స్వార్థం బలిసిపోయింది అన్నారు. బయట కూడా ప్రపంచంలో ఏం బలిసింది? భక్తి ఉంటే ఉండుగాక, కానీ కోరికల మీద భక్తి, కోరికలతో కూడి భగవంతుని ప్రార్థిస్తున్నారు. తప్పులేదు, అసలు లేని దానికంటే అది పర్వాలే. కానీ ఆ కోరికలు మాత్రం ఎంతవరకు మనకి నిలిచేట్టు చేస్తున్నాయి? ఏమండి పిల్లలు పుట్టకపోతే బెంగ, పిల్లలు పుట్టడం మొదలు పెట్టిన తర్వాత ఆపటానికి కంగారు. పిల్లలు పుట్టకుండా ఆగాలి మళ్ళా. ఆ తర్వాత పిల్లలు పెరిగేంత వరకు బెంగ పెరుగుతున్నటువంటి పిల్లలు మాట్లాడకపోతే బెంగ, మాట్లాడే పిల్లలకి ఏమండి చదువు మళ్ళా మాట్లాడాలి అనుకోండి, చదువు మీద దృష్టి పెట్టకపోతే బెంగ. సరే చదువు మీద దృష్టి పెట్టారనుకోండి, అల్లరి ఎక్కువవుతోందండి బెంగ. ఈ తల్లులు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఇంట్లో నసపెట్టేస్తున్నారు అని ఆటలకు పంపిస్తారు. పంపించిన తర్వాత వాడు టైంకి ఇంటికి రావటం లేదని బెంగ. డాక్టర్లు కూడా వాళ్ళ మనో ఇప్పుడు తల్లిదండ్రుల మనస్సుకి సంబంధించి ఆ మానసికాన్ని బట్టి మాట్లాడుతున్నారండి డాక్టర్లు కూడా. మనవరు వచ్చారు, మా పిల్లవాడండి మా పిల్లండి అస్సలు అన్నం తినదండి. డాక్టర్ చూపించారమ్మా? చూపించామండి. ఒక పిల్ల కదా చాలా అయింది ఇట్లాంటి అనుభవాలు. నేను కష్టపడక్కర్లే, వాళ్ళు ఎలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళొస్తారు అది ఒకసారి నేను ఒకసారి గుర్తింపు చేస్తే సరిపోతుంది. మరి ఏమన్నారమ్మా డాక్టర్లు అంటే చిరుతిండి తింటున్నారా అని అడిగారు. మీరేం చెప్పారమ్మా? ఆ పిజ్జాలు బర్గర్లు అన్ని తింటారండి అన్నం తప్ప. డాక్టర్ ఏమన్నారమ్మా? మరి ఇంకా ఏదోటి తింటున్నారు కదమ్మా, మీరు అవి అలవాటు చేశారు కాబట్టి అది తింటున్నారు కాబట్టి ఏదో తింటున్నారు కదా. మరేం పర్వాలేదు, మీరు శుభ్రంగా వెయిట్ వెయిట్ ఏంటి వెయిట్ హైట్ అన్ని బాగానే ఉన్నాడు, వయసును బట్టి మీరేం మెంగబడిన అవసరం లేదు, తిండి కోసం మీరేం మెంగబెట్టుకోకడమ్మా. అమ్మా నువ్వు అవి పెట్టకుండా మాడిస్తే, నువ్వు ఎదుర్కొన్న అన్నం తింటూ ఉంటే, మీరే బర్గర్లు తింటూ పిల్లవాడిని అన్నం తినమంటే ఏం తింటాడమ్మా? వాళ్ళకి పొట్టబడ్డ పట్టినంత ఆ బర్గరే తినేస్తున్నారు, ఆ బ్రెడ్డే తినేస్తున్నారు వాళ్ళు. అందుకని నువ్వు అవి మానేసి ముందరా మీరు అన్నం తినడం నేర్చుకుంటే, మన సాంప్రదాయబద్ధంగా భోజనం అనేది మన సాంప్రదాయబద్ధంగా నువ్వు చేయగలిగితే ఇదే సాంప్రదాయంలోకి వస్తారు వాళ్ళు. మార్చాలి ముందర. కలిదిరిగి పడిపోవటం లేదు, శోష వచ్చేయటం లేదు అక్కడ, కానీ తల్లి హృదయం అన్నమాట. ఇంకా ఏదో పెట్టేది, నేను ఇంతలా ఉన్నానండి, ఇంత వయసుందా, మా అమ్మ ఇప్పటికంటుంది నన్ను, మీరింకా సరిగ్గా తినరు అని. నేను అండ నీ అమ్మ హృదయం లేపో, నేను తిని తినే ఇంత అయ్యాను, ఇంకా నన్ను పెంచకో అంటుంది. అంటే అమ్మ హృదయం అలా ఉంటుందన్నమాట. అందుకని మనకి దేహానికైతే ఇంత తిండి పెడితే అయిపోతుంది, మరి మనస్థికి ఏదండి ఇవ్వాలి? దేహం ఇంత తిండి తినగానే కూర్చుంటుంది, ఇక తర్వాత వచ్చేదేంటి నెక్స్ట్ స్టెప్? మనసులో ఏ ఆలోచన లేకపోతే హాయిగా నిద్రపోతాయి. మనసులో ఇప్పుడు బోల్డ్ వర్రీస్ కదండి, ఎన్ని వర్రీస్ ఇప్పుడు చక్కగా ఈ ఏది కంప్యూటర్ ఉద్యోగస్తులు బోల్డ్ అంత జాబులు వచ్చేసి, బోల్డ్ డబ్బులు వచ్చేసి, వ్యాపారస్తులకు బోల్డ్ ఏది లాభాలు వచ్చేసి, వ్యవసాయదారులకి ఏ సమయానికి ఆ సమయానికి వర్షాలు పడి చక్కటి పంటలు పండాయి ఇంతకు ముందు. మరి ఇప్పుడు అవన్నీ కూడా గడ్లు తప్పేశాయి, గాళ్ళు సరిగ్గా లేవు. అందరికీ బెంగే, వ్యవసాయదారికి నారు పోసాను వర్షం కురవలేదు ఎండిపోతుంది, లేకపోతే కొట్లో ధాన్యం పోసాను, లేకపోతే అది అమ్మకానికి నాకు కావాల్సిన రేటు రాలేదు, అది బెంగే. ఏమండి ఇన్ని తిప్పలు పడుతున్నాం కదా, ఇన్ని తిప్పల్లో మనం కలుసుకునేది ఎవరని, మన మొక్కు తీర్చేదెవరు? ఆశ్రయించాల్సిందే ఎవరు? ఎవరే దేవుడు ఆశ్రయిస్తే ఆ దేవుడికి నాయనా దండం పెడతా నీకు, నా పని పూర్తయితే అని చిన్న మొక్కు మొక్కేస్తారు, ఆ పని అవగానే ఆ మొక్కు తీర్చేస్తారు. అసలు విషయం చెప్పనా, ఈ మొక్కు తీర్చడానికి ఎవరండి మీకు ఇచ్చింది? నీకు బోల్డ్ అంత ఇస్తే ఏదో కొంచెం దాంట్లోంచి, మన చిన్నపిల్లలు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, నాకు వచ్చి పెట్టవా అంటే కూతంట అని ఇలా ఇలా రాస్తుండేవారు. ఏదో వాళ్ళ దగ్గర ఉన్న ఒక చాక్లెట్ ఇలాగా ఏదో తీపి రాయడో రాసి, వారి బాబు ఇలా నాకే అబ్బో నేను బోల్డ్ తీపి తిన్నాను అన్నట్టుగా. అందుకనే రామనిద్రం జట్టు అని చేతులు. కానీ ఇన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు, ఇన్ని ఇవ్వడానికి కారణమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. మన స్నేహం అంటే భగవంతుడితోనే చేయాలి, మనం ఆశ్రయిస్తే భగవంతునే ఆశ్రయించాలి. మన ఇంట్లో తల్లిదండ్రుల్ని గౌరవించి అందులో ఉన్న పరమాత్మ తత్వాన్ని గుర్తించాలి. మామూలుగా దేన్ని కూడా గుర్తించినా మనకి ఎదురు దెబ్బలే మనకి సాక్షాత్కరిస్తాయి. ప్రతి విషయంలో దివ్యత్వమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆ దేవదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే, మహాత్ములందరూ ఏ బాటలో నడిచారో ఆ బాటలో మనం కూడా ముందు అడుగు పెడితే మన జీవితంలో కూడా నిత్య సత్యాలు బోలను. అణు అణువులో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించడానికే మనకి ఇటువంటి అవకాశాన్ని ప్రసాద్. కాబట్టి మనస్సుకు శాంతి లభించాలంటే పెళ్లి భోజనానికి వెళ్లి భోజనం చేస్తే మనసుకు శాంతి రావటంలే. ఇప్పుడున్నటువంటి ఇబ్బందులకి ఏ మనస్సు శాంతి పట్టలే. దానికోసం ఏంటి, అనేక మార్గాల్ని ఎత్తుకుంటున్నాడు మానవుడు. అనేక మార్గాలు ఎత్తుకోవడంలో ఒకే ఒక మార్గాన్ని ముందు ఆశ్రయించాడు. ఎవరంటే దివ్యత్వమైనటువంటి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొంది ఆ దివ్యత్వాన్ని మనకి గుర్తింపజేసే ఒక గురుదేవుడు అనేటువంటి సద్గురువుని మనం ఆశ్రయించాలి. ఆశీస్సే వస్తుంది ఆ గురువు దేవుని ద్వారా మనకి అన్ని దేవుళ్ళలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం షార్ట్ కట్ గా మనం అందుకోగలుగుతాం. ఇప్పుడు అమ్మ చెప్పవే, నాన్న నా కోరిక తీరుస్తాడు, నా కాలేజీలో సీటుకి డబ్బులు ఇస్తాడు ఏదో అంటారు కదా, అదే విధంగా మనం కూడా ఇక్కడ గురుదేవుని ఆశ్రయించి అనుగ్రహాన్ని పొందితే అనంతంగా ప్రకాశిస్తున్నటువంటి దివ్యత్వంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పొందగలం. కానీ మనస్సుకు శాంతినిచ్చేటువంటిది ఏది? మంచి మాట. మంచి మాట వినడానికి మనం ఎంత దూరమైనా వెళ్తాం చూడండి కావాలంటే. అదే ఎవరైనా ఇది ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. అటువంటి మాట్లాడే ఇది చెడు మాటలు అనరాని మాటలు ఉండేటువంటి వారి దగ్గరికి వెళ్ళి చేయగలుగుదామని చూస్తారా, దూరంగా వెళ్ళిపోదామని చూస్తారా? దూరంగా వెళ్ళిపోదామని చూస్తారా? అదే మంచి మాట వినడానికైతే ఆయన మంచివారండి, ఆయన పలకరించాలనిపిస్తూ ఉంటుంది, ఆయనతో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏం కావాలి? ఇక సత్సంగం కావాలి. సత్సంగ బయట నితి అది చరిచ. దాంతో ఏమవుతోంది? కామ క్రోధ మద లోభ మోహ మదమాచార్యాలతో ఉన్నటువంటి ఈ చిత్తాన్ని మనసు నుంచి అటువంటి వాసనని బయటికి తీసేయి అని ఎవరు చెప్తున్నారు? మీరా తల్లి చెప్తారు. మీరా తల్లి ఎవరిని ఆశ్రయించింది? కృష్ణ ప్రభువుని ఆశ్రయించింది. జనుల యొక్క నిందల్ని నిందాస్తుతుల్ని ఏ విధంగా ఆవిడ ఆమోదించింది? అన్నిటికీ చెంగుబట్టింది ఆవిడ. నిందించారని వాళ్ళని నిందించలా తిరిగి, స్తుతించారని వాళ్ళని స్తుతించలా, ఈ నిందాస్తుతులు రెండింటినీ ఒకటిగానే చూసింది. పరమాత్మ యొక్క కృపకు పాత్రురాలి ఎవరు? మీరా తల్లి. ఎంతెన్నో మంది ఎన్నెన్నో అపవాదులు వేశారు, అయినా కూడా ఆమె వాటిని దేనిగా తీసుకుని మహాత్ములందరినీ కూడా ఆయా కాలాలలో దూషించిన వాళ్ళు ఉన్నారు, తిరస్కరించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ తాము ఆశ్రయించిన పాదాన్ని మాత్రం విడిచిపెట్టలే. అటువంటి తాము ఆశ్రయించినటువంటి పాదాన్ని విడిచిపెట్టినటువంటి భక్తి మని కలిగి ఉండాలి. ఎవరి ఎందు? గురువులేడల సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురుదేవులు చూపించిన మార్గాన్ని అనుసరించాలి, ఆశ్రయించాలి, వారు చెప్పినట్టుగా ఆచరించాలి. మనం తరిస్తాం, ఆచరిస్తే తరించుతాం. అందుకనే గురువుల జంట ఎలా అన్నారు? చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి, చచ్చినట్టు పడి ఉండాలి అన్నారు. అంటే ఇప్పుడు కూడా చాలా మంది జనం ఉంటూ ఉంటారు, చెప్పులో గాలి పెట్టుకొస్తూ ఉంటారు. ఏమన్నా దర్శనం అవుతుందా? వెళ్ళిపోమంటారు. అంటే సరే, ఆ మాటలోనే ఉంది కదండి, వెళ్ళిపోమంటారా? అంటే వెళ్ళిపోవాలనే వచ్చారు వాళ్ళు. కానీ ఇంతలోనే కనిపించాలనుకుని వెంటనే ఏం కావాలి? ఉపదేశిస్తారా అండి? పట్టుకు వెళ్ళిపోతాం. ఉపదేశం అంటే అలా పట్టుకు వెళ్ళిపోయేది కాదు, ఉపదేశం ఆ సమీపంలో నిలబడడానికి కావలసినటువంటి ఏర్పాటు, మహాత్ముల సన్నిధిలో ఉండడానికి ఏర్పాటు చేసుకునేటువంటిది, మనస్సు అక్కడ ఏకాగ్రత చెందడానికి కావలసినటువంటి అది ఉపాయం. భగవంతుడు మనకిచ్చారు. మన ఆంజనేయ స్వామి వారు, కొంతమంది అనుకుంటారు గురువులను ఆశ్రయిస్తే అన్నిటిని వదిలిపెట్టాలేమో అనుకుంటారు, దారాపుత్రాదులను వదిలిపెట్టాలేమో అనుకుంటారు. కానీ మా గురుదేవులు అంటుండేవారు, ఎవరిని వదిలిపెట్టక్కర్లే, ఎవరి ఎందు ఎక్కడ ధర్మపరంగా ఎంతెంత ఏ సేవలను అందించాలో ఆ సేవలను ఇవ్వాలి, వాళ్ళు ఆ సేవల్ని చెయ్యాలి. కానీ నీ మనస్సు మాత్రం భగవంతుని దివ్య చరణారవిందమల దగ్గర, దానికి మార్గం కూడా మనకు ఆంజనేయ స్వామి వారు చూపించారు. సుగ్రీవుని మంత్రి ఎవరు? ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారి చరిత్ర అది మనం తీసుకుంటే, ఎక్కడ ఏది మానలా, ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుడికి మంత్రి అయినప్పటికీ రామప్రభువుని తన ప్రభువుగా ఎంచుకున్నాడు. రాజుగారికి మాత్రం మంత్రిత్వాన్ని వదిలిపెట్టలే. రాజుగారి దగ్గర మంత్రిత్వం వదిలిపెట్టాడు ఆయన, వదిలిపెట్టలే. మంత్రిత్వాన్ని వదిలిపెట్టలేదు గనకే సుగ్రీవుడి రొట్టు కూడా విరిగి నేతులు పడి, ఏమని, సుగ్రీవుడికి వచ్చినటువంటి కష్టాన్ని తన ప్రభువు ద్వారా తేలిక చేశాడు. సుగ్రీవుడు బయటకు వచ్చి తన రాజ్యం తనకి రావడానికే చాలా కష్టపడుతున్నాడు ఆ అన్నగారు అపార్థం చేసుకున్నందుకు. ఇందులో వాళ్ళిద్దరి మధ్య ఎందుకు యుద్ధం వచ్చింది? సుగ్రీవుడికిను మరి వాళ్ళకిను అనుకున్నటువంటి వ్యవధిలో బయటికి రాకపోయేసరికి, ఇది రక్తపు బారలు వచ్చేసరికి, ఇక మా అన్న ఏదో అయిపోయాడనుకో రాయి అడ్డు పెట్టి వచ్చాడు చేసిన పని అది. ఆ రాక్షసు బయటకు వస్తాడేమో రాకుండా ఉండడం కోసం పెట్టాడు. వచ్చే అంగా ఇరికి ఈయన రాజ్యాభిషిక్తుడు అయిపోయాడు. ఆయన ఇంకా ఇంకా చేసి చేసి యుద్ధం చేసి మొత్తానికి రాక్షసుని మట్టు పెట్టి వచ్చాడు వాలిగారు. వచ్చేసరికి అదే నన్ను నేను నాకింత మోసం చేస్తావా అని అపార్థం తోవ తీసుకుంది. ఆలోచించకపోవడం అక్కడ అపార్థానికి తోవ. అప్పటి నుంచి ఏర్పడిన యుద్ధము రామచంద్ర ప్రభు వచ్చేంత వరకు ఆ యుద్ధం జరుగుతూనే ఉన్నది. వారి బలం పెరుగుతూనే ఉన్నది, శుక్రుడి బలం నశిస్తూనే ఉన్నది. అప్పుడు ఇద్దరికి మైత్రి నేర్పాడు. ఎవరికి? సుగ్రీవుడికి, రామచంద్ర ప్రభుకి. ఆయన ఎంత గొప్ప, ఆయన ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క గొప్పతనం ఉన్నది అందరిలో కూడా. అంత మాత్రం చేత వాలి తక్కువ వాడని మాత్రం అనుకోవద్దు, వాలి కూడా గొప్పవాడే. ఎందుకని? రాముని బాణం కావాలంటే దొరుకుతుంది ఏమిటండి? రాముని బాణం కావాలంటే దొరుకుతుందా? అందుకని ఈ సుగ్రీవుడి మైత్రిత్వం చేత, మిత్రత్వం చేత ఇక్కడ వాలిని వాలి సంహరింపబడ్డారు. కాబట్టి ఈ విధంగా సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి మంత్రిత్వాన్ని వదిలిపెట్టలా, ప్రపంచానికి కావలసినటువంటిది వదిలిపెట్టలా. సుందరాకాండ చదివితే ఇంకా తెలుస్తుంది మనకి, ఎవరైనా సహాయం చేస్తారంటే దారిలో మనకి చాలా సహాయాలు పొందేస్తూ ఉంటాం. వెళ్లే గుడికి అడ్డు మార్గంలో ఏమైనా వచ్చాయనుకోండి, 50% సేల్ గుడికే వెళ్లేది. ఆపి ముందు అక్కడ ఉన్న వస్తువు అయిపోతున్నాం, 50% సేల్. కాబట్టి గుడి 9:30 వరకు తెరిచే ఉంటుంది కాబట్టి మధ్యలో ఆపి 50% సేల్ లో కొనేసి మనం అప్పుడు గుడికి వస్తాం. భక్తి ఎక్కడుందండి ఇప్పుడు? ఇలాంటివన్నీ మనం టాలీ చేసుకుంటే మనం ఎంత ప్రపంచానికి లొంగిపోతున్నాడో మానవుడు, ప్రపంచానికి ఎంత దాస్యం చేస్తున్నామో, డబ్బులు అనేటువంటి ధనానికి ఎంత దాస్యం చేస్తున్నామో. ఆ ధనం ఏం చేస్తుందంటే అర్థం అనర్థం, ఎప్పుడు అనర్థానితో. అంత మాత్రం చేత డబ్బు వద్దనంటలా, ధనం ఉండాలి. ఎంతవరకు ఉండాలో, దాని మీద దృష్టి ఎంతవరకు ఉండాలో, దాన్ని ఎలా దాచుకోవాలో కూడా మా గురుదేవులు చెప్తుండేవారు. జనాలందరికీ తెలిసేది దాచుకో, దాన్ని చాలా భద్రంగా దాచుకో. నువ్వు సుఖంగా ఉంటే భగవన్ నామం హాయిగా చేసుకుంటావు, నువ్వు సుఖంగా లేదనుకో భగవన్ నామం అనడానికి ముందరా నా డబ్బులు నాకు వస్తే తర్వాత భగవన్ నామం అంతా. నువ్వు అలా లోపడేటువంటి వాడివే కనుక నీకు డబ్బులే ప్రధానం కాబట్టి డబ్బులకి దాచుకో, బాగా దాచుకో. దాచుకుంటే దాచుకో, కాకపోతే దానివల్ల నీకు శాంతి. లక్షలు గణించినటువంటి వాడికి శాంతి ఉందండి. 50 రూపాయలు పెట్టుకుని గవాబా వీధిలో వెళ్లేవాడికి హాయిగా దర్జాగా వెళ్తూ ఉంటాడు. 5 లక్షలు పెట్టుకుని వీధిలో వెళ్ళమనండి చూద్దాం, మరి ఎందుకు సుఖం లేదు? డబ్బు కదా, ఉండాలి కదా. దాన్ని ఉపాయంగా దాచుకో, దానికి తగినటువంటి దాన ధర్మాలు కలిగి ఉండాలి. దాన ధర్మాలు ఎప్పుడైతే కలిగి ఉంటాయో భగవద్ ధ్యాస కూడా అప్పుడు ఉంటుంది, భగవద్ ధ్యానం కూడా అప్పుడు నిలబడుతుంది. అందుకని దానికి కావలసినటువంటిది మనసు ఉన్నదే లోపల ఉండి భగవంతుడు ఎట్లా కనిపించడం లేదో మనస్సు కూడా కనిపించదల్లా ఎవరికి. దీన్నే మా గురుదేవుల దగ్గర ఒక ఆయన క్వశ్చన్ చేశారు, మనసు ఎక్కడ ఉంటుందండి? భగవంతుడు సర్వవ్యాపకం అంటున్నారు కదా, భగవంతుడు సర్వవ్యాపకం అంటే ఎలా ఉంటాడు అన్నారు గురుదేవుల దగ్గర. అంటే గురుదేవులు ఏం చేశారంటే వెంటుకలాగండి అన్నారు, వెంటుకలాగితే నొప్పి అన్నాడు, అరికాల్లో గుచ్చండి అన్నారు, నొప్పి అన్నాడు. ఏమిటో తెలిసేది? నొప్పి నీకు నకసిక పర్యంతము తెలుస్తోంది కదా. నీ మనసు ఎలాగైతే నీ దేహమంతా ఆవరించి ఉన్నదో భగవంతుడు కూడా అలా సర్వవ్యాపకంగా ఉన్నాడు. నీ అలానే నీ మనస్సు తీసి చూపించి చూస్తా, చూపించలేవు. అదేవిధంగా భగవంతుని కూడా నువ్వు తీసి చూపించ, కానీ ఉన్నాడా? ఉన్నాడు, లేకపోతే నువ్వు లేవు. ఎందుకని ఉన్నాడు? ఆయన సర్వవ్యాపకంగా ఉన్నటువంటి శక్తే భగవత్ శక్తి. అటువంటి భగవత్ శక్తి ఒక భగవంతుడి రూపంలో, ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, నువ్వు ఏ దేవుణ్ణి నమ్మితే, ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవతా రూపంలో మనం అనుగ్రహిస్తున్నాడు. ఇదంతా ఎవరి మాయా? మనసు మాయ చేస్తుంది. కాబట్టి ఎవరి మాయా? భగవద్గీతలో ఉన్నది ఏది? దైవీ శేష గుణమయ్యి మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే భగవద్గీత. ఇదంతా దైవీ హేష, శ్రీ భగవానుడు చెప్తున్నాడు గీతాచార్యుడు. ఏమని? ఈ మాయ అంతా దైవిక మాయా, దైవీ హేష గుణమయీ మమ మాయా, నా మాయ ఉన్నది, దైవపరమైనటువంటి మాయ దురత్యయ, దాన్ని దాటం చాలా కష్టం. ఈ మాయ నుంచి నువ్వు దాటాలి అంటే నన్నే శరణు పొందాల్సిందే. మామేవా ఏ ప్రపద్యంతే, ఎవరైతే నన్ను నన్నే శరణు పొందుతారో ఏతా మాయా ఏ వారు ఈ మాయ నుంచి దాటుతారు. అంటే మా గురు సోదరులు చెప్పారు ఒక ఆయన చక్కగా, దైవీహేష గుణమయ్యి తమ మాయా దురత్యయ, ప్రభో నీ మాయ ఉన్నదే దాన్ని దాటం చాలా కష్టమయ్యా. మనం కూడా అనుకోవచ్చు అనమాట, భగవానుడు అక్కడ చెప్పాడు నా మాయ దాటం కష్టమని. మనం కూడా ప్రభు నీ మాయను మేము దాటం చాలా కష్టమయ్యా, దైవికపరమైనటువంటి నీ మాయ తవ మాయ దురత్య స్వామేవా నిన్నే, ఎవరైతే ఏ ఎవరైతే ప్రపద్యంతే, ఎవరైతే నిన్నే శరణ పొందుతారో ఏ తమ్మాయాంతరంతి, ఈ మాయ నుంచి ధరిస్తారయ్యా ప్రభు తప్పదయ్యా, ఇది నిక్కచ్చిగా నువ్వే చేస్తావయ్యా మాకు అటువంటి సహాయం. ఈ ప్రపంచంలో ఎంత గొప్పదైనా కూడా కంటికి కనిపించే దృశ్య ప్రపంచంలో ఏది చేయదయ్యా, కనిపించకుండా ఉండే అవ్యక్తమైన శక్తి కలిగినటువంటి నువ్వే చేస్తావయ్యా. ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నా ఛాయ, ఎంతో గొప్పది నీ మాయా, ఎంతెంత గొప్పది నీ మాయా అదిరానీయకు నా ఛాయ, ఎంతెంత గొప్పది నీ మాయా, అబ్బబ్బ ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నా ఛాయ, ఎంతో గొప్పది. అది దాటాలంటే నీ దయా, మాయను దాటాలంటే నీ దయా, మాయను దాటాలంటే నీ దయా, మరి వేరే మార్గము లేనే లేదయా, మరి వేరే మార్గము లేనే లేదయా, ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నా ఛాయ, ఎంతో గొప్పది. తారా పుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా, ఆ మాయ బలగమే లేవయ్యా, తారా పుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా, ధన ధాన్యాలు ఘన బిరుదాలు, ధన ధాన్యాలు ఘన బిరుదాలు, దాని గారడి లేవయ్యా, ఆ మాయ గారడి లేవయ్యా, ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నా ఛాయ, ఎంతో గొప్పది నీ మాయా అదిరానీయకు నా ఛాయ, తెలియకపోవటం ఒక మాయా తెలుసనుకోవటం పెను మాయ,
తెలియక పోవటం ఒక మాయా తెలుసనుకోవటం, తెలియక పోవటం ఒక మాయా తెలుసనుకోవటం పెను మాయా. తెలిసి తెలియని అయోమయంలో, తెలిసి తెలియని అయోమయంలో, తెలిసి తెలియని అయోమయంలో, మయో అయంలో, తెలిసి తెలియని అయోమయంలో తికమక పడటం మహామాయ, తికమక పడటం మకతిక పడటం మహామాయ. ఎంతెంత గొప్పది నీ మాయా అది రానీయకు నా ఛాయ బో, ఎంతెంత గొప్పది నీ మాయా అది రానీయకు నా ఛాయ. అది దాటాలంటే నీ దయాది మరి వేరే మార్గము లేరే లేదయా, మరి వేరే మార్గము లేనే లేదయా. ఎంతో గొప్పది నీ మాయా అది రానీయకు నా ఛాయా, ఇన్ని తికమకలు లేవయ్యా ఉన్నది నీ ఒక్కడేనయ్యా, ఇన్ని తికమకలు లేవయ్యా ఉన్నది నీ ఒక్కడేనయ్యా, నీవుంటేనే నేనయ్యా, నీవుంటేనే నేనయ్యా, నేనంటే నీవేనయ్యా, నీవుంటేనే నేనయ్యా.
ఎలాగా మాయ 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 అని జపం చేస్తే మాయ దాటది. ఆకలి 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 అంటే ఏమన్నా తెచ్చిపెడుతున్నారా భోజనం? ఎవరు తెచ్చిపెడుతుంది? మనం దానికి కావలసిన ప్రయత్నం చేస్తేనే మన పనులన్నీ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మాయని దాటాలి అనుకున్నప్పుడు మాయ జపం చేస్తే మాయని దాటలేం, కానీ మాధవుని జపం చేస్తే మాయని దాటగలం, భగవన్ నామం చేస్తే మాయని దాటగలమండి. మా భగవంతుని నామం జపం చేస్తూ దానికి మన ఆచరణ పద్ధతుల్లో పత్యం చేయాలి. పత్యం చేస్తే తొందరగా ఈజీగా మనం ఉద్భవసాగరా నుంచి మనం దాటగలుగుతాం. ఎప్పటికేది కావాలో వాడు అందిస్తాడండి, ఇది అది అన్ననీల. ఎప్పటికేది కావాలో అది అందిస్తాడు భగవంతుడు, నోటి దగ్గర తెచ్చి పెడతాడు. అందుకనే భగవద్ భక్తులు ఎంతెంతో మంది మరి ఇటువంటి భగవన్ నామాన్ని ఆశ్రయించి భగవంతుడు ఉన్నాడు అని ఎంత గొప్ప గొప్ప కష్టాలో వచ్చాయి. భగవద్ భక్తులకి డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోలే వాళ్ళు, మధ్యలో ఎన్నో కష్టాలు పడ్డారు. రామదాసు గారు మన పక్కనే, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఈ ఖైదులో పెట్టి ఇక అన్ని మార్చేసి కొడుతున్నప్పుడు అప్పుడు అన్నాడు, ఈ దెబ్బల కోరవలేక అబ్బా తిట్టి తిన్నయ్యా అని రామని. గురుదేవులు ఇదే ముక్క కట్టుతారు, ఒకవేళ నీ కోపం వచ్చినా తిట్టాలంటే నన్నే తిట్టాడు శ్రీ గురుదేవు. నేను నిజంగా చెప్తున్నాను, ఎవరినో తిడితే ఎవరో పాడరో, ఒకవేళ నీకు కోపం వస్తే నన్నే తిట్టు. నీకేది కావాలన్నా కూడా మనసు దాటకుండా చెయ్యి. ఎక్కడ? గురుదేవుడి దగ్గర. చేశావో నువ్వు తేలిగ్గా ఈ జన్మ యొక్క చరితార్థతను పొందగలుగుతావు, నీ జీవితంలో హాయిగా స్వేచ్ఛగా ఆనందించగలవు. అందుకే రామదాసు గారు ఇక్కడే చూపించేశారు మనకి. కానీ ఎవరిని గురించి? ఏమండి ఆ లోపలికి వెళ్తే అందులో రాముడి విగ్రహం చెక్కుంటుంది. రాయిలో చెక్కడం ఎవరి వల్ల అవుతుందండి? అది రాయిలో చెక్కడం నేను చూసా చాలా తక్కువ మంది అలా రాయిలో తమ ఆరాధ్య దైవాన్ని రాయిలో కూడా చెక్కగలిగారండి. ఇక్కడ రామదాసు వారు అక్కడ ఏకలవ్యుడండి. ఏకలవ్యుడు కూడా ఒక్కసారి గురువు ద్రోణాచార్యులు వారు అని తెలిసి లౌకిక విద్య అయినప్పటికీ కూడా ఆ లౌకిక విద్య కోసం ఆశ్రయించిన గురువు కాదన్నప్పటికీ విద్య కోసము గురువును ఆరాధించాడు ఆయనండి. ద్రోణాచార్యుల వారి విగ్రహం చెప్పుకొని అదే మూర్తి మనసులో పెట్టుకుని దానికి ఆనందించి సరస్వతీదేవి విద్య అధినేత్రి అయినటువంటి సరస్వతీదేవి విద్యను నేర్పించింది ఆయన ఎవరికి? ఏకలవ్య. కాని ఇది దీన్ని లోకుగా తీసుకుని వీళ్ళు ఎవరు పాండవులు అడగమన్నారని బొటన వీళ్ళు అడిగినా కూడా వెనకాడకుండా ఇచ్చిన మహానుభావుడు ఏకలవ్యుడండి. గురువుకి ఆ బొటన వీళ్ళే లేకపోతే అసలు విలువిద్య చేయడానికే లేదు. అలాంటిది గురువు గారి బొటన వేళ అసలు విద్యకి ఇదే కదండి ఆధారం. ఒక్క ముక్క నెల మహా చాలా సంతోషం ఇస్తున్నాను నా గురువుకి. నేను గురువు అడగడేంటి ఒక పోవడమేంటి, వెంటనే దాన్ని చక్కగా భేదించిచ్చేశాడు ఆయన. అందుకనే మళ్ళా దైవశక్తి ఎడంచేత్తో కూడా చేసేటువంటి గొప్పతనాన్ని ఎక్కలవండి. కానీ ఆచంద్రార్కం ఎవరండి గురువు విలువిద్య అని కష్టంతో చూసుకుని ఆలోచించేసరికి ఏకలవ్యుడు అందరికీ తలమానికలాగా నిలబడతాడు. ఏకాగ్రమైనటువంటి అనేకాగ్రమైనటువంటిది కాదు, ఏకాగ్రమైనటువంటి భక్తి నిలబడాలి అంటే ఒక సమర్థులైనటువంటి ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా అట్టి గురువు ద్వారా తానెవరు అనేటువంటి నిజ జ్ఞానాన్ని మన ఈ జీవితంలోనే గుర్తించే భాగ్యం మనకు దానిని ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చూపించారు. మీరా తల్లి చూపించింది గోస్వామి తులసీదాస్ వారిని. అలాగే మనకి అలాంటి మహాత్ములు ఎంతో మంది అందుకుని ఎంతో గొప్పదయ్యా నీ మాయ, మాయని దాటాలంటే నీదయ. నీ దయలో రెండు మాటలు ఉన్నాయి, నీదయ ఆ మాయ నీదయ, ఆ మాయని దాటాలంటే ఆ మాయ నీదై గుర్తుందయ్యా. వేరే మార్గం లేదయ్యా. ఒకటి. ఇంకోటి, ఆ మాయను దాటాలంటే నీ దయ కావాలయ్యా, వేరే మార్గం లేదయ్యా. ఎంత గొప్పదయ్యా. దారాపుత్రులు అనగానే మగవారు, దారా అంటే భార్య అని కుక్కల, దారాపుత్రులు అంటే ఆడవారికి కూడా భర్త పిల్లలను కూడా. దానిని భర్త పిల్లలు భార్యా పిల్లలు అన్నంత మాత్రం చేత లొక్కుగా తీసుకునే అవసరం లేదు. ధర్మంగా పాలిస్తే జనక మహారాజు వారు సంసారంలో ఉండి మహారాజుగా పోషించుకుని ఆయన మహాజ్ఞానిగా మన గీతా మహాత్యంలో కూడా చోటు చేసుకున్నారు. ఎవరు? జనక మహారాజు. మరి శివాజీ మహారాజు వారు, ఆయన రాజ్యాన్ని వెళుతూ మహాభక్తుడు అని మహారాష్ట్ర వెళ్తూ శివాజీ మహారాజు అంటే చాలు, అడుగడుక్కి ఇలా అసలు అడక్కర్లేదు, భక్తులు అనిపిస్తే చాలు అడుగడుక్కి నమస్కారం పెట్టుకెళ్తున్నారు. ఏం అనిపించిందని వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. అంటే దారాపుత్రాదులు విడిచిపెట్టిన అవసరంలా, కానీ వాళ్ళ యందు వ్యామోహం మాత్రం మనికిరాదు. వారి యందు వ్యామోహము స్వార్థపరత్వము మాత్రం అక్కడ. అటువంటి కుటుంబం అంతా ఒక ఇది ఆధ్యాత్మిక కుటుంబంగా మారిపోవాలంటుండే వారి గురుదేవుడు. మామూలు సాంసారిక జీవితం విషయాదులకి, భోగభాగ్యాలకి, మరి మణి రత్న మణిహారాలకి లోనవ్వకూడదు. భగవన్ నామానికి, భగవత్ తత్వానికి, భగవంతుని జపానికి, అనుష్ఠానానికి, సంకీర్తనకు, తత్వాన్ని అన్వేషించడానికి ఆధ్యాత్మిక సాంప్రదాయంగా, ఆధ్యాత్మిక కుటుంబంగా తయారు. ఆధ్యాత్మిక కుటుంబంగా తయారైనటువంటి వారు. మరి రామదాసు వారి కుటుంబం ఉన్నది, అలాగే మరి ఇటువంటి మహానుభావులు నామదేవుడు. మరి వీరందరినీ తీసుకుంటే సంసారంలో ఉండి కూడా వారి సంసారి కాల, సంసారంలో ఉండి సంసారి కాల, సంసారం యొక్క బంధనలు వాళ్ళని బంధించాల. ఎందుకని? భగవంతుని అన్వేషణ. కాబట్టి దారాపుత్రులు బంధుమిత్రులు దాని బలగమే లేవయ్యా, ఆ మాయ బలగమే లేవయ్యా. దాని వెనకాలున్నాయి. ఇంతవరకే ఉంటామా, చేసుకున్న తర్వాత ఏంటి? ధన ధాన్యాలు ఘన బిరుదాలు. నన్ను అందరూ మెచ్చుకుంటున్నారా లేదా? బిరుదులు, బిరుదులు ఎందుకు వేయడం? అన్ని ఇక్కడే ఉంటాయి, వచ్చిన మెడల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. తన స్థానం తన దగ్గరే ఉంటుంది, తానెవరు తన దగ్గరే ఉంటుంది గుర్తిస్తే. అందుకని ఈ ధన ధాన్యాలు ఘన బిరుదాలు దాని గారడీయే. ఇవన్నీ కూడా ఆ మాయకు తీసుకువెళ్ళడానికి గారడి చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ఏది ఎంతవరకు ఉంచాలో అంతవరకే. అదే కబీర్ దాస్ వారి కొడుకు కమాల్ దాస్ వారు ఓసారి యాత్రనంతా చేసి రావడానికి వెళ్ళారు. వెళ్ళి ఎక్కడ చూసిన రామనామాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నారు. ఆ మహానుభావుని కొడుకు కాదు. అయితే ఒక చోట భక్తులు వీరికి వారికి ఉన్నటువంటి ఏవో ఇస్తుంటారు, వస్త్రాలని ఆభరణాలని ఇస్తుంటారు. ఇస్తే ఈయన వద్దు, నాకు రాముడు ఉన్నాడు చాలు, రామధనమే చాలు నాకు, నామధనమే చాలు నాకు అని ఆయన కాదు కూడదని వచ్చేస్తూ ఉంటే వెనకాల ఆ గృహస్థులు వెనకాల చెంగుకు మూట కట్టారు, ఒక ఉంగరాన్ని మూట కట్టారు. అది పాప ఆయన చూసుకోలా ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత కబీర్ దాస్ వారు, ఏంటి ఎట్లా జరిగింది, బాగా ప్రచారం చేసి వచ్చావా, భగవన్ నామాన్ని చక్కగా ఆనందించావా, ఎక్కడ అణువణువులోనూ నామం దొరికింది, నామంలో ఉన్నటువంటి ఆ ఆస్వాదం దొరికింది కదా అంటే చక్క సత్సంగం అంటే ఇది మాట్లాడుకునేది. అంటే మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారు? మొన్న ఏంటో మీ ఇంటికి మా అన్నయ్య భోజనానికి వచ్చారట, భోజనంలో వేదం వంకాయ కూర వేసావట, చాలా బాగుంటుంది, ఏం కూర ఏంటిది అని ఇట్లాంటివి అడగలే. అది తిన్నా తినకపోయినా బతికేస్తాం. ఎన్ని తిన్న వెళ్ళిపోతున్నాయో ఇప్పటికి. కొన్ని బస్తాలు తినుంటాం కానీ ఏమైనా లెక్క ఉందా? కొన్ని బస్తాలు తిన్నాం ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి, దేనికన్నా లెక్క పెట్టావా? అది ఎవరికన్నా ఇస్తేను? గోడ మీద రాయించాలా, రాయి మీద రాయించాలా, పుస్తకంలో రాయించాలా, ఎక్కడ రాయించాలి మన పేరు? రాతుండిపోతుంది, మనం వెళ్ళిపోతున్నాం. అది వచ్చింది అక్కడ రాసినా రాతుండిపోతుంది. ఏమండి దానం చేసిన వాళ్ళు ఫలానా సోన్సో, కానీ కొన్నాళ్ళ తర్వాత ఈ సోన్సో వెళ్ళిపోతాడు. ఏమండి తర్వాత కట్టిన కట్టడాలు కూడా ఊడిపోతున్నాయి తర్వాత. కానీ దాని గురించి కాదు మనకు కావలసింది. ఏది కావాలి? మనలో భక్తి వైరాగ్యాల్ని పెంపొందింపజేసుకునేటువంటి సాధన కావాలి. భక్తి అంటే గాఢమైనటువంటి విశ్వాసం.
ఆ గాఢమైనటువంటి విశ్వాసమే భక్తి అని. అటువంటి భక్తిని అలవరుచుకోవాలి. అందరి ఎడల సత్యమైనటువంటి నిజమైనటువంటి సాహచర్యాన్ని ప్రేమని అవలంబించుకోవాలి. భగవత్ ప్రేమలో ఏం లేవు, ఈర్ష్యాసూయం లేవు. అటువంటి ప్రేమను అలవర్చుకోవాలి. దానికి కావలసిందంటే ఎక్కడైతే గాఢమైనటువంటి సహజమైనటువంటి నిండుగా ఉన్నటువంటి ప్రేమ ఉంటుందో దానికి వెనక ఏముంటుంది, వైరాగ్యం, విరాగం. ఏది చూసినా మనకి ఇది వేసుకుపోదాం అనుకోరు. ఏమవుతుంది, కొంతవరకే కదా ఇది, ఇది ఎంతవరకు వస్తుంది, ఈ మైకి ఎంతవరకు వస్తుందండి, కొంతవరకే, కరెంట్ ఉన్నంతవరకే. కానీ సహజమేంటి, దీనికన్నా గొప్పదేది, నా గొంతులో ఉన్నటువంటి నాదం. ఈ గొంతులో ఉన్నటువంటి నాదం ఎవరబ్బా ఇచ్చింది, మా అమ్మ నాన్న ఇచ్చారా నాకు? మా అమ్మ నాన్న దేహాన్ని ఇచ్చారు కానీ నాదాన్ని ఇవ్వలే. గొంతులో ఉన్న నాదానికి ఇచ్చేటువంటి త్యాగశీలు ఎవరు? భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే పిల్లలకి వ్యాధులు ఇప్పుడు గొప్పగా వస్తున్నాయి. మరి తల్లిదండ్రులు బాగున్నారు, పిల్లలకి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ కర్మల్ని బట్టి వస్తున్నాయి. తల్లిదండ్రులు బట్టి రావట్లే, ఆ పూర్వ జన్మ కర్మని బట్టి వస్తున్నాయి. మరి మంచి ఎప్పుడు జరుగుతోంది? మంచి కూడా కర్మానుసారం వస్తూ ఎవరి అనుగ్రహం దాన్ని పెంచుకోవాలంటే భగవద్ అనుగ్రహాన్ని ఊని పుచ్చుకుంటే ఆ భగవద్ అనుగ్రహం ఏం చేస్తుంది? పెద్దగా జరగాల్సింది, చిన్నగా కర్మ తొలగిపోతుంది మనం సుఖంగా. అటువంటి కర్మను కూడా చిన్నదిగా చేసి మన జీవితంలో ఆనందలహరులు ఓలలాడించేటువంటిది ఒక్కటే, అది భగవంతుడు ఒక్కటే. అందుకని రది ధన ధాన్యాలు ఘన బిరుదాలు దాని గారడీ లేవయ్యా. తెలియకపోవటం ఒక మాయ, తెలుసు అనుకోవడం వెనుమాయ. కొంతమంది ఉంటూ ఉంటాను, తెలియదంటే ఏమన్నా అనుకుంటారేమో, తెలుసంటే పోలా, అది కూడా మహామాయ. ఈ తెలిసి తెలియని అయోమయం ఉన్నదే మనందరం పడేదే అయోమయం. మా గురుదేవులు అయితే కొంతమంది గో అయోమయం అని పిలుస్తుండేవారు, చెప్పింది అర్థం కాకపోతే ఓ అయోమయం. ఇప్పుడు అక్కడ అయోమయంలో ఏమైపోతుంది వెంటనే, టికమక మకటిక. అయోమయంలో మయోమయంలో టికమక పడడం మహామాయం అని అందరూ జరుగుతుంది కదా. తప్పు చేయకూడదని పాలకిని దబాల కింద వదిలేస్తాం. అయ్యో ఇల్లు కొన్ని లక్షలు పెట్టి కట్టుకున్నాం కదా, శుభ్రంగా ఉండాలనుకుంటూ కాసి కాఫీ ఒలకపోసే వాళ్ళు ఒకడు, పాయసం ఒలకపోసే వాళ్ళు ఒకడు, అన్నం కొండబడేసే వాళ్ళు ఒకడు, ఆవకాయ పడేసేది ఒకళ్ళు. దానికి తుడుచుకోవడానికి మళ్ళా దానికి కావలసిన సేఫ్టీ. అమెరికాలో అలాగే ఇప్పుడు కూడా ఇండియాలో వచ్చినాయి అనుకోండి, ఇల్లంతా కార్పెట్ వేసుకుంటారు. మన ఆవకాయ అంటే ఇష్టం మన ఇండియా వాళ్ళకి ఏమండి, ఆవకాయ ఇష్టమయ్యి ఆవకాయ పాపం చాలా భద్రంగా వేసుకుందాం అనుకుంటారు. కానీ ఒక స్పూన్ మాత్రమే కింద పడుతుంది. చూసుకోండి, ఆ కార్పెట్ తుడుచుకోవడానికి ఉంటుంది కా వాళ్ళు అష్ట కష్టాలు పడతారు. పైగా బాగుంటుందని అది లైట్ కలర్ కార్పెట్ ఏ దాని మీద చూసుకోండి, అప్పుడు ఏది బాగుంటుందండి? దాని మీద పడితేనే అంత కష్టపడుతున్నానే, మన జీవితం మీద మచ్చలు వచ్చేస్తున్నాయి, మరి అవి రాకుండా చూసుకోవాలి. మన జీవితంలో ఏ మచ్చలు లేకుండా దేహానికి వస్తే మచ్చలు దేహంతో పోతున్నాయి, కానీ మనసుకు పట్టిన మచ్చలు అది మరచిపోవడానికి ఆ వాసనలు పోవడానికి ఏం చేయాలి? దానికన్నా మించినటువంటి వైరాగ్యం తక్కువ ఉన్నటువంటి సూచనలు ఇచ్చేటువంటి సత్యవాక్కును వినాలి, సత్య పరిశోధన చేయాలి. అటువంటి సత్యవాక్కుని సత్య పరిశోధనని మనకి ప్రసాదించేదెవరు? ఇటువంటి ఆంజనేయ స్వామి, అటువంటి మార్కండేయుడు, అటువంటి కందుడు, ఎవరు కుమారస్వామి, ఇటు విఘ్నేశ్వరుడు, ఎన్ని చరిత్రలో తెలుసుకుంటున్నాం. కానీ వారు చేసిన దాంట్లో మనం ఏం చేయగలుగుతున్నాం? వారు కూడా గురువుల్ని ఆశ్రయించి ధరించారు, మనమేం చేయగలుగుతున్నాం? గురువుని చూసిన తర్వాత వ్యక్తిత్వం చూస్తున్నామా, అందులో ఉన్న వ్యక్తిత్వాన్ని చూస్తున్నామా? జ్ఞానాన్ని మనం ఎంతవరకు గుర్తించగలుగుతున్నాం? అటువంటి ప్రయత్నం చేయటమే సత్సంగము. దానికోసం ప్రయత్నం చేయడమే సత్సంగం. తికమకబడడం మహామాయ. ఇన్ని తికమకలు లేవయ్యా, ఉన్నది నీ ఒక్కడేనయ్యా. నీ తికమకలు ఎక్కడున్నాయ్యా? ఉన్నది నువ్వు ఒక్కడేనయ్యా. నువ్వు ఉంటే నేనేనయ్యా. భగవంతుడు ఉండబట్టే నేనున్నాను. ఇక అసలు నేనంటే, నేనంటే ఆ నేనంటే ఏంటి? ఇవేనయ్యా. ఇందులో చైతన్యం అంటూ బాగుంటే ప్రాణం ఆ సత్యమనేటువంటి సత్యమనేటువంటి చైతన్య స్వరూపం ప్రాణరూపంలో ఇందులో నిలిస్తే అప్పుడు ఈ జగత్తంతా ఉన్నదో, గోవిందుడు ఉన్నాడో, గుడి ఉన్నదో, లేకపోతే ఇగో ఈ పేట ఉన్నదో, హైదరాబాద్ ఉన్నదో తెలుసు. ఇందులో సత్యమే కనుమరుగైతే, సత్యము ఇక్కడ ప్రేత రూపంలో ఉందనుకోండి, సత్యం లేదు, లేకపోయేసరికి ఏమవుతోంది, పోయాడు అంటున్నాం. పోయాడు అనేసరికి హైదరాబాదు లేదు, గుడి లేదు, వీధి లేదు, సంపాదించిన లక్షల కోట్లు లేవు, భవంతి లేదు. వాళ్ళు సాగుపోయేసరికి ముందరే పెట్టేస్తారు బయట. భవంతిలో చచ్చిపోతే ఎక్కడ భవంతి తలుపులు మూసేయాలోనని వాళ్ళంతా కష్టపడి సంపాదించి భవంతి కట్టినా పోతుంది ప్రాణం అనగానే గబగబా పట్టండిక బయట పెట్టండిక. ఇవన్నీ కూడా సత్యం వచ్చేది కాదు పోయేది కాదు, సత్యమవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి సత్యమే అనేటువంటిది తన రూపమై ఉన్నది. ఈనాడు ఈ రూపాలని పోషించేది సత్యం. కాబట్టి అటువంటి సత్యాన్ని గుర్తించడానికి మనం ఈ సత్సంగం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అసలు ఆ ప్రాణం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, సత్యం అనేటువంటిది ఇందులో, దాని గురించి తెలుసుకోవాల్సింది ఏమై ఉన్నది, దాని గురించి కావాల్సినటువంటి మాటలు మరింకో 2 రోజులు మనకి కార్యకర్తలు స్థానం ఇచ్చారు కాబట్టి మళ్ళా రేపటి రోజు మనందరం కూడా దాని గురించి చర్చించుకుందాం. కాబట్టి అందరి మనస్సుల్లో హృదయాలలో సత్యం అనేటువంటిది ఏదో ఒక భగవద్ రూపంలో ప్రకాశిస్తోంది. కాబట్టి అటువంటి భగవంతుడు శ్రీ సద్గురుదేవుడు మనందరికీ అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని ప్రసాదించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధన ధాన్యములను, భగవన్ నామామృత రసాస్వాదనని ప్రసాదించి, అఖండ సాధనని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, అఖండ భగవన్ నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక. హరే ఓ.